ఇప్పుడు ఈ కథ వింటున్నటువంటి సౌనకాది మహర్షులకు అనుమానం వచ్చింది. ఇంతకీ గణేశ చతుర్థి వ్రతం అన్నారు, అది ఎలా చెయ్యాలి, దాన్ని ఎవరు ఎవరికి చెప్పారు, మొదట చేసిన వాళ్ళు ఎవరు, గృత్సముధుడు అందులో ఎలాగో గొప్ప ఋషి అన్నారు, అంత పూర్వం కూడా ఎవరైనా చేశారా చేయలేదా, ఎలా చేస్తే విఘ్నేశ్వరుడి దివ్యానుగ్రహం లభిస్తుంది, ఈ వివరాలు చెప్పమనగా అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. పూర్వం ఈ వ్రతాన్ని శివుడు పార్వతికి మొట్టమొదట చెప్పాడు. పార్వతీదేవి ఒకప్పుడు నల్లగా మారిపోయింది, ఆ నలుపు పోయి తెలుపు రావడానికి ఈ వ్రతాన్ని అనుష్ఠానం చేసింది. ఆవిడ ఈ వ్రతం చేయటం వల్ల ఆవిడ తెల్లగా మారిపోయింది. మీరు ఎవరైనా బాగా నల్లగా ఉన్నాం అనుకున్న వాళ్ళు కాస్త ఈ వ్రతాన్ని అనుష్ఠానం చేస్తే తెల్లగా అవుతారేమో చూడండి, ప్రయత్నం చేయండి. అంటే భక్తితో చేస్తే అవి తీరుతారు. ఎందుకవరు అయితే ఇక్కడ రహస్యం తెలుసుకోవాలి. పార్వతి మొదట్లో తెల్లగా ఉండి నల్లగా అయింది, అందువల్ల ఆవిడికి తిరిగి తెలుపు రావడానికి వ్రతం చేసింది. అంతేగాని ఎలకొచ్చి నా చర్మం మారాలంటే కుదరదు, అక్కడ మళ్ళీ వ్రతాలని సద్వినియోగం చేయాలి తప్ప దుర్వినియోగం చేయకూడదు. ఇప్పుడు గౌడు గేదె వచ్చిందండి, నేను గేదెనండి, పుట్టుకతో నా చర్మం నల్లగా ఉందండి, కాబట్టి తెలుపు అవ్వాలంటే అది ప్రకృతి విరుద్ధం, ప్రకృతి విరుద్ధమైన వ్రతాలు చేయకూడదు. ఒకప్పుడు పార్వతీదేవి చాలా తెల్లగా ఉండేది, అందుకే అవండి గౌరీ అన్నారు. గౌరము అంటే కర్పూరం వంటి తెలుపు అన్నమాట. గౌరం కుంకుమ పంకిలం సుతిలకం వ్యాపాండు గండస్థలం వంటి శ్లోకాలు ఉన్నాయి. కర్పూర గౌరాభం అంటే కర్పూరము వలె తెల్లగా ఉన్నవాడు అని అర్థం. గౌరవర్ణము అంటే అందమైన తెలుపు, మళ్ళీ పాలిపోయిన తెలుపు కాదనుకోండి. ఇప్పుడు కొంతమంది వాళ్ళంతా తెల్లమచ్చలు వచ్చి పాలిపోయినప్పుడు ఆ తెలుపు వేరేది, పాండురోగం అది. ఆ తెలుపు కాకుండా అందంగా చంద్రుడి తెలుపు, ఒక మొక్కలో చెప్పాలంటే నా మొహం లాంటి తెలుపు, ఇలాంటి తెలుపుల్ని గౌరవర్ణము అంటారన్నమాట. ఇది ఒక అందం. శివుడు తెల్లగా ఉంటాడు, చంద్రుడు చాలా తెల్లగా ఉంటాడు, ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు, అటువంటి తెలుపు అన్నమాట. అందుకని ఆవిడ గౌరీ అన్నారు. ఓసారి ఏమైంది, శుంభనిశుంభులనే రాక్షసుల్ని సంహరించడం కోసం దేవతలు వచ్చి పార్వతీదేవి దగ్గర స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం పూర్తి కాగానే గౌరీదేవికి అనుమానం వచ్చింది. దేవతలారా, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మీరు స్తోత్రం చేసింది ఎవరి గురించి అన్నది. అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారిని ప్రార్థన చేస్తుంటే అమ్మవారికి మళ్ళీ అనుమానం వచ్చి మీరు ఎవరిని ప్రార్థిస్తున్నారు అనగానే, ఆ అమ్మవారి శరీరంలోంచి ఒక పరమసుందరి బయటకు వచ్చింది. ఈ శరీరం యొక్క ఈ చర్మము, దీన్ని కోశము అంటారు. మన శరీరం పైన ఉన్న ఈ ప్రాంతాన్ని కోశము అంటాం అన్నమాట. ఈ కోశము నుంచి ఒక సుందరి బయటకు వచ్చింది. ఆవిడ బయటకు వచ్చి, నీ శరీర కోశము నుంచి బయటకు వచ్చిన నేను ఈరోజు నుంచి కౌశికి అని పిలువబడతాను, నన్ను కౌశికి అంటారు. ఈ దేవతలు సమస్త లోకాలని పరిపాలించే తల్లి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయిక, పంచభూత స్వరూపిణి అని ప్రార్థన చేసింది నన్ను. నేను నీలో నుంచి బయటికి రావడం కోసం నన్ను ప్రార్థించారు. నీ శరీరం నుంచి వచ్చిన నేను కౌశికి అనే పేరుతో ప్రసిద్ధికెక్కుతున్నాను. నేను వెళ్ళి శుంభని శుంభుల్ని వధిస్తున్నాను, నీ తెల్లదనాన్ని నేను లాక్కున్నాను అని తెల్లని రూపంతో ఈ కౌశికి వెళ్ళిపోయి శుంభని శుంభుల్ని చంపింది. తెల్లని ఆ శక్తి ఆ పార్వతి శరీరం నుంచి బయటికి రావడంతో వెంటనే పార్వతి శరీరం ఏమైపోయింది, మషీవర్ణమభూత్ తథా, నల్లగా బ్లాకింగ్ అయిపోయినట్టు అయిపోయింది అనమాట. ఒక మసిలా మారిపోయింది ఆవిడ శరీరం, చక్కగా మారిపోయింది, నల్లగా మారిపోయింది అనమాట. అంత నల్లగా మారిపోవడంతో శివుడు చిరునవ్వు నవ్వి, పార్వతి ఎంతో తెల్లగా అందంగా ఉన్నావని నేను నిన్ను కోరి వరించి పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడేమిటి ఇలా నల్లగా అయిపోయావు, ఇలా నల్లగా ఉన్న స్త్రీని ఎవరైనా ప్రేమిస్తారా అని హాస్యం ఆడాడు. ఇదో పెద్ద సమస్య. పెళ్లికి ముందు అమ్మాయి తెల్లగా ఉండి తర్వాత నల్లగా మారిపోతే భర్తలకు కొంచెం బెంగ వస్తుందిట, అందుకని శివుడు వేళాకోళం ఆడాడు. సాధారణంగా అంత నల్లగా ఎవరు మారననుకోండి, ఏదో కర్మ ఉంటే తప్ప. కాకపోతే అలాంటివి కూడా చూశాను, ఒక అమ్మాయిని పెళ్లి చూపుల్లో చూపించారు, ఆ రూపం చూసి ఈ పెళ్లి కొడుకు మూర్చిపోయి, అయ్యి బాబోయ్ ఈ అమ్మాయిని తప్ప ఎవరిని చేసుకోనన్నాడు, ఆ ముఖం ఆ అందం చూసి. ఆ తర్వాత పెళ్లి కూడా ముహూర్తం పెట్టేశారు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ అమ్మాయితోటి మాట్లాడడానికి వెళ్ళాడు. పెళ్ళి అయిన తర్వాత వెళ్ళు గదిలోకి వెళ్ళి, ఇక్కడే పెళ్లి కూతురు ఉందంటే ఆ గదిలోకి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయి కనపడితే, ఏమండి మా ఆవిడ ఇప్పుడే తాడి కట్టాను, ఏదని అడిగితే మళ్ళీ వేళాకాలం పడుతున్నారు, నేనేగా అంది. వెంటనే డామ్మని మళ్ళీ పడిపోయాడు, మూర్చిపోయాడు. ఎందుకంటే ఆవిడకి అంత మేకప్ వేశారు. ఆ మేకప్ తీసేశాక చూస్తే ఎలా ఉందన్నమాట, రామచంద్ర ప్రభు ఆ మొహం భయంకరం. కాబట్టి చాలామంది సినిమా హీరోయిన్లు మేకప్ తీసాక వీరు వాళ్ళని చూస్తే జీవితంలో ఇక మళ్ళీ శరీర వ్యామోహం పూర్తిగా నశించిపోయి చెంబుడు నీళ్ళల్లో దూకి చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ మేకప్పులు చూసి మోసపోకండి, అవంతా భయంకరం. అవి తీసాక చూస్తే ఒరిజినల్గా ఉంటే అప్పుడు తెలుస్తున్నారు, అటు ఒరిజినల్గా చూస్తే మనమే అందంగా ఉంటాం. అసలు మీ అంత అందంగా ఎవరు ఉంటారు చూడండి, మీకు కావాలండి మీ మొహాలు అద్దంలో చూసుకోండి. అవి చూసుకునేగా ఇక్కడ ఉన్నటువంటి ముసలాళ్ళంతా ఆ రోజుల్లో బుట్టలో పడిపోయి పెళ్లి చేసుకున్నారు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఈ పైన ఉన్నటువంటి ఈ మేకప్ తీసేస్తే రూపం మారిపోవచ్చు, అలాంటి లక్షణాలు ఉండొచ్చు, కానీ శరీరం పుట్టుకతో వచ్చిన రంగు పూర్తిగా ఒకేసారి మారిపోదు, ఏదో కొద్ది నలుపు రావచ్చు. కానీ అమ్మవారు అలాగదే, పూర్తిగా కర్పూరము వలె తెల్లగా ఉండేటటువంటి జగన్మాత ఇప్పుడు ఒక్కసారి మసిగా మారిపోతే, శిరాలా మారిపోగానే శివుడు హాస్యమాడాడు. అప్పుడు ఆమె కోపం వచ్చింది, అంటే తెల్లగా ఉన్న నన్ను చూచి పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నల్లగా మారిపోతే నన్ను చూస్తే నీకు అసహ్యం కలిగిందా, విరక్తి కలిగిందా, అయితే నేను ఇక్కడ ఉండను అని వెంటనే ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోయింది. అప్పుడు శివుడు, పార్వతీ పోవద్దు పోవద్దు అని వెంటబడ్డాడు పాప. ఓ పార్వతీ పార్వతీ అని అరిచాడు శివుడు. ఒక క్షణం అమ్మ లేకపోతే ఉండలేడంటే, అమ్మ లేకపోతే అయ్యగారు, అయ్యగారు లేకపోతే అమ్మ ఉండలేరు, వారిద్దరిది అపూర్వ ఆదర్శ దాంపత్యం. అర్ధనారీశ్వరులు వాళ్ళు, వ్యర్ధనారీశ్వరులు కారు, సగం పార్వతీ సగం శివుడే ఆ ఇద్దరికి అభేదతత్వం అన్నారు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శివాభ్యాం అంటే పార్వతీ పరమేశ్వరులిద్దరి కొరకు నమస్కరిస్తున్నాను. ఆ ఇద్దరు పక్కపక్కనే ఉండాలి, ఆ ఇద్దరికి ఒకేసారి నమస్కరించాలి. ఆ ఇద్దరు నవయౌవనాభ్యాం, ఎప్పుడు నవయౌవనంతో ఉంటారు, వాళ్ళకి రిటైర్మెంట్ లేదు, ఎప్పుడూ పొడుసు వాళ్ళే. పరస్పర ఆశ్లిష్ట వపుర్ధరాభ్యాం, ఒకరితో ఒకరు కలిసి ఉంటుంది వాళ్ళ శరీరం. ఆశ్లిష్టం అంటే కౌగిలించుకోవడం లేక కలిసి ఉండడం. సగం శరీరం శివుడైతే ఎడం వైపు ఉన్న సగం శరీరం పార్వతి, కాబట్టి వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉంటారు తప్ప విడిగా ఉండరు. ఏదో మన కోసం అప్పుడప్పుడు విడిగా ఉన్నట్టు కనపడతారు తప్ప ఆ ఇద్దరిది ఒకే శరీరం, రెండుగా కనపడుతూ ఒకటిగా ఉండే శరీరం అది. అందువల్లే పరస్పర ఆశ్లిష్ట వపుహు ధరాభ్యాం, ఒకరితో ఒకరు కలిసి ఉన్న శరీరముతో ఉంటారు ఆ ఇద్దరు, శరీరం ధరిస్తారు. నగేంద్రకన్య ఆవిడ చూస్తే హిమవంతుని కూతురు. నగ అన్న అగ అన్న కొండ, నగేంద్రుడు కొండలకు రాజు హిమవంతుడు, ఆయన కూతురు పార్వతి. నగేంద్రకన్య అంటే పర్వతరాజు కూతురు పార్వతి. ఈయన వృషకేతనుడు, ఆయన జెండా మీద నందీశ్వరుడు ఉంటాడు, అందువల్ల జెండా మీద నందిని పెట్టుకున్నవాడు కనుక వృషకేతనుడు, ఎద్దుని జెండా మీద పెట్టుకున్నవాడు. అటువంటి నమో నమః శంకర పార్వతీభ్యాం, శంకరుడికి పార్వతికి ఆ ఇద్దరికీ పదే పదే నమస్కరిస్తున్నాను, నమస్కారం నమస్కారం మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను అని ఈ శ్లోకం అర్థం. వాళ్ళు కలిసే ఉంటారు తప్ప విడిగా ఉండలేరు. ఒకవేళ విడిగా ఉంటే ఇద్దరి శక్తులు పనిచేయవు. అందుకే ఆయన పార్వతి అంటూ ఉంటే ఏమైనా నేను ఇప్పట్లో రాను అని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి నాకు తెలుపు ఎలా రావాలి, మళ్ళీ నా శరీరం తెల్లగా ఎలా మారుతుంది, నల్లతనం ఎలా పోతుంది అనుకున్నది. అప్పుడు మళ్ళీ ఆవిడ గురువుగారు శివుణ్ణే ప్రార్థించింది. శివుడికి దూరంగా వెళ్ళిపోయిన ఆవిడ శివుణ్ణే ప్రార్థించింది, శివ నన్ను ఉద్ధరించు అన్నది. వెంటనే ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలి నీకన్నాడు. నా శరీరం తెల్లబడ్డానికి మంత్రోపదేశం చేయమంటే అప్పుడు గణేశ్వరుడి మంత్రాన్ని శివుడు పార్వతికి ఉపదేశించాడు. పార్వతి, నేను నీకు ఒక మంత్రం ఇస్తున్నాను, ఈ మంత్రముతో నీవు గణేశ చతుర్థి వ్రతం చెయ్యి. ఈ చతుర్థి వ్రతం ఎలా చెయ్యాలో చెబుతున్నాను విను. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు పొద్దున్నే లేవాలి, అంటే ఇవాళ, ఇవాళ ఏ వారం, శ్రావణ మాసం శుక్లపక్షం చతుర్థి తిథి చూడండి. అసలు మనం ఎవరమైనా ఊహించామో ఈ వ్రతం ఈరోజే చెప్పుకుంటామని. భగవంతుడు మనల్ని అనుగ్రహించి ఏ రోజు ఏ వ్రతం చేయాలో చెప్పాడు సుస్పష్టముగా, ఇందులోనే చెప్పారు. ఇవాళ ఈ కథ చెప్పాలని ఒక ప్రణాళిక లేదు నాకేమి, కేవలం ఆయన చెప్పాడు కాబట్టి చేస్తున్నాం. అందుకే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ వ్రతం చేసేవాడు ఏం చేయాలి, శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పొద్దుట లేవాళ్ళ. మామూలుగా అయితే మన వాళ్ళు ఎవరు పొద్దున్న లేవలేరు. ఇవాళ నేను విజయవాడ వెళ్ళాలి కాబట్టి అందరూ ఐదింటికి లేచారు. నేను పొద్దుట పని మీద వెళ్ళవలసి వచ్చింది. అందుకని నాతో పాటు అందరూ లేచిపోయారు, అందరూ తలారా స్నానం చేశారు. ఇది సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి. ఈరోజు లేచి ఏం చేయాలి? విభూతి ధరించాలి. ముందు సంధ్యావందనం చేసుకునేవాడైతే సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకోవాలి. చేసుకున్న తరువాత పూజామందిరంలో ప్రవేశించాలి. ఇది పార్వతికి స్వయముగా శివుడు చెప్పాడు. శ్రావణే అబహుళే పక్షే, అబహుళే పక్షే అంటే శుక్రపక్షం, బహుళపక్షం లేదు. శ్రావణే అబహుళే పక్షే చతుర్థ్యాం ఆరభే వ్రతం కుర్వీత పరయా భక్త్యా యావద్భాద్ర చతుర్థిక. అంటే అర్థమైందిగా మీకు? శ్రావణ మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు ఈ వ్రతం మొదలుపెట్టాలి. ఈ వ్రతం చేసేవాడు నెల్లాళ్ళు చేయాలి. ఈ వ్రతం శ్రావణ శుక్ల చతుర్థి నుంచి భాద్రపద శుక్ల చతుర్థి వరకు ఈ నెల్లాళ్ళు విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. భాద్రపద శుక్ల చతుర్థి వినాయక చతుర్థి అప్పటి వరకు చేయాలి ఈ వ్రతం. ఈ శుక్ల చతుర్థి నాడు శ్రావణ మాసంలో ఇందాక చెప్పినట్టుగా స్నానం చేసి పూజామందిరంలో ప్రవేశించి నిత్య పూజలు పూర్తి చేసుకున్నాక పూజామందిరంలో మట్టితోటి ఒక ప్రతిమ తయారు చేసి పెట్టుకోవాలి. అది అక్కడ మనం పెట్టుకున్నాం చూసారా, మృత్ప్రతిమ. అలా ఓ మట్టితోటి విఘ్నేశ్వర ప్రతిమ చేసుకుని పెట్టుకోవాలి. ఆ ప్రతిమని ముందుగా షోడశోపచారాలతో అర్చన చెయ్యాలి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి, నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృత స్నానాలు అనవసరం, అవి శాస్త్రం కాదు, తర్వాత చొప్పించారు. ఈ పురాణాల్లో వాటిల్లో స్నానం అంటే స్నానమే చెప్పారు. అందువల్ల స్నానం వరుసగా ఏమిటి? మళ్ళీ ధ్యానము ఆవాహనము పాద్యం నవరత్న ఖచ్చిత సింహాసనం అర్ఘ్యం స్నానం వస్త్రం పుష్ప పూజ ఆ తర్వాత గంధం ధూపం దీపం నైవేద్యం మంత్రపుష్పం తాంబూలం ఆత్మప్రదక్షిణ సాష్టాంగ ప్రదక్షిణ ఈ 16 ఉపచారాలతో గణపతిని పూజించాలి. ఈ ఉపచారాలు అనేవి ప్రాంతాన్ని బట్టి మారచ్చు, కొంతమందికి కొన్ని ఉపచారాలు మార్పు రావచ్చు, దానివల్ల దోషం కాదు. మొత్తం మీద 16 ఉపచారములు సమర్పించాలి. అయిన తర్వాత అంగపూజ, పాదాల మీద తొడల మీద మోకాళ్ల మీద చేతుల మీద వీటన్నిటి మీద పత్రి పుష్పాలు వేస్తూ పూజ చేయటానికి అంగపూజ అని పేరు. అంగపూజ కూడా వినాయక చతుర్థి కల్పంలో ఉంటుంది. కాబట్టి అందులో చెప్పినట్టుగా గుల్ఫం పూజయామి, జానునీ పూజయామి, పాదవు పూజయామి, హస్తవు పూజయామి అందులో చెప్పినట్టుగా చేయటం. ఈ విధంగా అవయవాలను పూజించాలి. ఇవయ్యాక అవకాశం ఉన్నవాళ్ళు 21 ఆకులతో పూజ చేస్తే మంచిది. కానీ 21 ఆకులు ఎలవెళ్ళలో దొరకవు కదా, ఒక చతుర్థి నాడు దొరకడానికే మనకి తలప్రాణం తోకలేదు కనుక కాళ్ళకు వస్తుంది, తోకున్న వాడికి తోకకు వస్తుంది. మరి అలాంటి వాడికి 21 ఆకులు ఎలా దొరుకుతాయి? అందుకని ఏం చెప్పాడు, మనకి దొరికిన ఆకులనే ఆ ఆకులుగా 21 పత్రాలుగా భావించాలి. ఉదాహరణకి విష్ణుక్రాంత పత్రం సమర్పయామి, అప్పుడు విష్ణుక్రాంత పత్రం దొరకలేదు, అప్పుడు ఏదో ఒక ఆకు, మామిడాకు దొరికితే మామిడాకు, బెల్వం దొరికితే బెల్వం, ఇంకో ఆకుని ప్రత్యామ్నాయంగా వేయచ్చు. గోదానం చేయడానికి డబ్బు లేకపోతే ఏం చేయమన్నాడు? గోవు ప్రతిమ ఇమ్మన్నాడు. ప్రతిమ కూడా ఇవ్వలేకపోతే మట్టి ముద్దను కూడా ఇవ్వచ్చును కదా, శాస్త్రం చెబుతున్నది. అందువల్ల ప్రతి దానికి ప్రత్యామ్నాయం ఉంది. అసలు ప్రత్యామ్నాయం చాలా గొప్పది కూడా. అయితే లోభించకూడదు, వాళ్ళు పిసిని కొట్టుతనం చూపించొద్దు అన్నాడు. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. వెండి గోవు చేయమంటే వెండి గోవు బదులుగా వెండి గోవు చేసే ఓపిక ఉన్నప్పుడు మట్టి గోవు ఇవ్వకూడదు. మట్టి గోవు మాత్రం ఇవ్వగలిగే శక్తి ఉండి ఇంకా తక్కిన ఇవ్వలేనివాడు మట్టి గోవు ఇవ్వాలి. అలా వారి వారి శక్తిని అనుసరించి విత్తశాఠ్యం చేయకూడదు. అలాగే ఈ పత్రి కూడా దొరకకపోతే ప్రత్యామ్నాయంగా ఏదైనా వేయచ్చు, దొరికితే వాడుకోవచ్చు. ఏకవింశతి పత్రములతో శ్రావణ అబహుళ శుక్లపక్ష చతుర్థి నుంచి భాద్రపద శుక్ల చతుర్థి దాకా ఈ నల్లాళ్ళు స్వామిని అర్చించాలి గణపతిని. ఇక్కడికి ఏం చెప్పాం? చతుర్థి వ్రతం అంటే ఏమిటో మళ్ళీ ఒక్కసారి వెనక్కి వచ్చి గుర్తు తెచ్చుకుందాం, లేకపోతే అన్నీ మర్చిపోతాం మళ్ళీ కనుక మనం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు పొద్దున్నే లేవాలి, తలారా స్నానం చేయాలి, మట్టితో చేసిన విఘ్నేశ్వరుడి ప్రతిమని పూజామందిరంలో పెట్టుకోవాలి, ఆయనని 16 ఉపచారాలతో పూజించాలి, అవయవాలకు అంగపూజ చెయ్యాలి, అనంతరం కుదిరితే 21 ఆకులు సమర్పించాలి, లేకపోతే ఉన్న ఆకులనే ప్రత్యామ్నాయంగా వెయ్యాలి. బిల్వపత్రం సమర్పయామి అంటే బిల్వపత్రం లేకపోతే మావిడాకు, మావిడాకు లేకపోతే ఒక కుంకుడు పుక్కయ్య ఆకు, ఏదో ఒకటి వేసి స్వామిని పూజించాలి. అనంతరం 108 నామములతో పూజించాలి, అష్టోత్తర శతనామం. ఈ 108 నామాలతో స్వామిని గరికతో కానీ, అక్షతలతో కానీ, పుష్పాలతో కానీ పూజించాలి. పూజ అయ్యాక మీకు తోచిన నైవేద్యం పెట్టండి. అవకాశం ఉన్నవాళ్ళు ఈ నెల్లాళ్ళు ఉండ్రాళ్ళు, అది కూడా మృదువుగా ఉండే ఉండ్రాళ్ళు, చక్కగా ఉడికినటువంటి ఉండ్రాళ్ళు నివేదన చేయండి. కొంతమంది ఉండ్రాళ్ళని తయారు చేస్తారు, గుండ్రాళ్ళు అవుతాయి. ఈ గుండ్రాళ్ళు కుంకుడుకాయలు కొట్టుకోవడానికి ఉపయోగపడతాయి, దానివల్ల ఉపయోగం లేదు. అసలు ఉండ్రం నోట్లోకి ఎడుతూ ఉంటే ఎంత హాయిగా ఉండాలంటే, అలా నవిలి తినేస్తూ ఉంటే మెత్తగా లోపలికి మైసూరు పాకం జారిపోయినట్టుగా, ఏదో పిండి జారిపోయినట్టుగా జారిపోవాలి. అంత చక్కని ఉండ్రాలు. దాంతోపాటు గారెలు కూడా చెప్పారు ఇందులో, గారెలు కూడా సమర్పించాలి. ఆయనకి గారెలు అంటే చాలా ఇష్టం. ఈ నెల్లాళ్ళు విడిచిపెట్టకుండా పూజించాలి. మళ్ళీ శ్రావణే అబహుళే పక్షే చతుర్థ్యాం ఆరభేత్ వ్రతం కుర్వీత పరయా భక్త్యా యావద్భాద్ర చతుర్థికా. శ్రావణ మాసంలో శుక్లపక్ష చతుర్థి నుంచి భాద్రపద శుక్లపక్ష చతుర్థి వరకు ఈ నెల్లాళ్ళు చేసే వినాయక వ్రతమును చతుర్థి వ్రతం అంటారు. ఈ వ్రతం చేసేందుకు డబ్బులు పెద్దగా అవసరం లేదు, భక్తితో చేయమంటాడు. కుర్వీత పరయాభక్త్యా, మహాభక్తితో, కేవలం భక్తంలా పరయాభక్తి అనడం ద్వారా పరమభక్తితో చేయుము అన్నాడు. ఎంతసేపు పడుతుందండి అంత చేయడానికి? షోడశోపచారాలకి 5-6 నిమిషాలు, అంగపూజకి 3 నిమిషములు, తర్వాత పత్రిపూజ 21 పత్రిపూజకి 4 నిమిషములు, 108 నామాలకి ఇంకో 5 నిమిషాలు, అంతా కలిపి మ్యాక్సిమం 1/2 గంటలో పూర్తవుతుంది. పోనీ ఇంకొక నిమిషం, ఏ ఈ 1/2 గంట కూడా భగవంతుడి కోసం కేటాయించలేవా? నీ దిక్కుమాలను వాట్సాప్కి ఎంతసేపు అయినా కేటాయిస్తావా? కేవలం భగవంతుడికి 1 నెల అర్చనకి రోజు 1/2 గంట మాత్రం కేటాయించలేమా? సమయం లేదండి అంటారు. అప్పుడేమంటాడో తెలుసా భగవంతుడు? 1/2 గంట నా పూజకి నీకు సమయం లేదు, కానీ నిన్ను తీసుకుపోవడానికి యముడికి సమయం వస్తుంది రా నాయన. అప్పుడు యముడు పట్టుకుపోయి ఆ జుట్టెట్టుకుని ఈడ్చుకుపోయి కుంభీపాకంలో వేస్తాడు రా బాబు. వేరుశనగ గుళ్ళు వేయిస్తారు చూసారా, అలా వేయిస్తాడు పిచ్చి పనులు చేస్తే. పూర్వం బడ్డీ కొట్ల మీద బయట ఏం చేసేవారంటే స్టవ్ పెట్టి, కిరసాయిల స్టవ్, క్ష అని శబ్దం వస్తుంది అనమాట గ్యాస్ తోటి, ఆ కిరసాయిల స్టవ్ వెలుగుతూ ఉంటే దాని మీద ఒక ఇనపముకుడు పెట్టేవారు, అందులో ఇసుక పోసి అందులో ఈ పల్లీలు వేయించేవారు, ఈ వేరుశనగ గుళ్ళు. ఆ ఇసుకలో అయితే బాగా వేగుతాయట, అలా ఈ దుర్మార్గుని పిసిగేసి వేయిస్తారు. మనం ఒక్కొక్కడం ఒక్కొక్క వేరుశనగ గుండు లాంటి వాళ్ళం. అక్కడ యమకింకల దగ్గర పెద్ద మూకుడు ఉంటుంది, ఆ మూకుట్లో ఇలా వేగిపోతున్నప్పుడు అయ్యో పద్మాకర్ గారు చెప్పారు చతుర్థి వ్రతం చేయమని, 1/2 గంట టైం అంటే ఎక్కువ అండి, వేస్ట్ అండి అనుకున్నాం, ఇప్పుడు పేస్ట్ అయిపోతున్నామండి, అసలు టైం ఇప్పుడు వేస్ట్ అయిపోయిందండి అని వాడు ఎంతో ఏడుస్తూ యముడికి హోస్ట్ అయిపోతాడు. అప్పుడు వాడు మరెవరు ఆలకిస్తారు? ఎవరు ఆలకించరు. ఇక్కడ పిల్లలకి వాడు ఏడుపు వినపడదు, అందుకని వీళ్ళు అవన్నీ పట్టించుకోకుండా, ఈ చచ్చిన తండ్రిని తల్లిని పట్టించుకోకుండా వీళ్ళ భోజనం వీళ్ళు చేస్తారు. కాబట్టి మనం మన కోసం కొంత సమయం కేటాయించాలి. అలా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెప్పాము? శ్రావణ శుక్ల చతుర్థి నుంచి భాద్రపద శుక్ల చతుర్థి వరకు రోజు ఈ అర్చన చెయ్యాలి. ఇప్పుడు ఈ అర్చన చేసేవాళ్ళకి మళ్ళీ అనుమానం. మనకి అనుమానం లేకుండా ఎలా ఉంటారు? దేహమున్నంత వరకు సందేహముండు. మనం బతికున్నంతకాలం ఈ శరీరం ఉన్నంత వరకు సందేహాలు ఉంటూనే ఉంటాయి. కొంతమందికి ఏమనుమానం, ఏమండో శ్రావణ మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడు వ్రతం మొదలు పెడదాం అనుకుంటే సరిగ్గా ఆ రోజే వ్రతం చేద్దాం అనుకున్న రోజే బయట ఉన్నానండి, మరి ఎలాగండి అని. అటువంటి వాళ్ళు ఈ 4 రోజులు ఆపేసి మళ్ళీ 5వ రోజు నుంచి కొనసాగించవచ్చు. చవితి నాడు చేద్దాం అనుకుంటే ఆ చవితి నాడే కర్మగాలు పెట్టుకుంటే ఏం చేస్తాం? ఒక ఆవిడ పీఠంలో మకాం పెడదాం అనుకుందిట, సరిగ్గా మకాంకి అన్నీ సర్దుకున్న సమయానికి బయట కూర్చుందిట, మరి ఏం చేస్తాం? అది కర్మయోగం, దాని గురించి వెంకట్టుకోవద్దు. అందుకని భగవంతుడు మినహాయింపులు ఇచ్చాడు. 4 రోజులు అయ్యాక 5 రోజులు మొదలు పెట్టేటప్పుడు సంకల్పంలో చతుర్థి నుంచి చూస్తున్నామని సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత ఇంకొక 4 రోజులు అధికంగా చెయ్యాలి. మధ్యలో బయట ఉంటే అంతే, తర్వాత ఇంకో 4 రోజులు ఎక్స్ట్రా చేయటమే. ఈ విధంగా వారి వారికి అనుకూలతను బట్టి చేసుకోమన్నారు భగవంతుడు. అన్నిటికీ మనకి ఏదో ఒక విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి సులభ మార్గం ఇచ్చాడు. కానీ శ్రద్ధతో కార్యక్రమం చెయ్యాలి. మళ్ళీ మళ్ళీ రెండుసార్లు చెప్పారు ఇదే శ్లోకం, ఉపచారై షోడశి పార్థివం గణనాయకం. పార్థివం అంటే మట్టితో తయారు చేయబడిన గణేశ్వరుణ్ణి 16 ఉపచారాలతో పూజించాలి. ఆ తర్వాత అంగపూజ చెయ్యాలి, పత్రితో పూజించాలి, అష్టోత్తర శతనామాలతో పూజించాలి. రోజు నీకు ఓపిక ఉంటే కావలసిన నైవేద్యాలు పెట్టు, లేవనుకుందాం, బెల్లం ముక్క నివేదన చెయ్యి. బెల్లము కూడా పెట్టలేకపోతే, ఏమీ లేకపోతే నా మనస్సే నైవేద్యం చేస్తున్నాను అనుకో. అయినా బెల్లం ముక్క లేకుండా ఇంట్లో ఎవడు ఉంటున్నాడు, ఇవాళ శుభ్రంగా ఉన్నారు. ముష్టాడు అన్నవాడు చచ్చిపోతే ఆ మధ్యన వాడికి బ్యాంక్ అకౌంట్లో 10 కోట్లు ఉన్నాయట, తెలుసా మీకు. రోజు గుళ్ళో కొడుతూ ఉంటే, ఏది జ్ఞాన సరస్వతి ఆలయానికి సరిగ్గా ఎదురుగుండా గాంధీ హాస్పిటల్, హాస్పిటల్కి ఎదురుగుండానే ఈ గుడి. ఇప్పుడంటే గాంధీ హాస్పిటల్ కానీ వనసప్ప అనేటివి అక్కడ జైలు కూడా ఉండేదండీ. 1979లో దాన్ని ముషీరాబాద్ జైలు అనేవారు, దుర్మార్గుల్ని ఉరిశిక్ష కూడా అక్కడే అమలు చేసేవారు. ఆ తర్వాత హాస్పిటల్ వచ్చిందనుకోండి. ఆ గుడి మెట్ల దగ్గర చిన్న చాలా పెద్ద అద్భుతమైనటువంటి ఆలయం అది. ఆ ఆలయానికి లోపలికి వెడుతున్న చోట ఆ మెట్టు దగ్గర ఓ ముష్టాడు ఉండేవాడు, గోనిగుడ్డ కట్టుకునేవాడు, గోనిగుడ్డ మీద కూర్చునేవాడు. నేను ఎంత పేదవాడో అని గుళ్ళో దర్శనం చేసుకుని, ఆ వెనకే మకం కనుకనేది ఎలాగో గుళ్ళో నుంచి బయటికి రావక్కర్లేకుండా వాడికి ఆ రూపాయి వేసి పోతూ ఉండేవాడు, 2 రూపాయలు. ఒక్కసారి వాడు, ఏ రూపాయికి ఏమొస్తాయండి, ప్లీజ్ గివ్ మీ అట్లీస్ట్ 10 రూపీస్ అనేవాడు ఇంగ్లీష్లో, అట్లీస్ట్ 10 రూపీస్ట. అప్పట్లో పళ్ళెంలో రూపాయి వేసేవారు, పురాణం చెప్పేవాడికి పళ్ళెంలో రూపాయి, వాడికి 10 రూపీస్ ఇవ్వాలట. సరే అదో పక్కన పెట్టండి. కానీ ఓ రోజు చచ్చిపోయేవాడు, హఠాత్గా చచ్చిపోయాడు. 2005లో పురాణం మొదలుపెట్టినప్పుడు ఉన్నవాడు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు కనపడ్డాడు, తర్వాత పోయాడు. ఆ పోగానే ముష్టాడు శవాన్ని తీసుకెళ్ళడం కోసం పోలీసులు వచ్చారు, ఎందుకంటే శవం కాబట్టి అది ఏమిటో వెతకాలి కాబట్టి పోలీసులు వచ్చారు. తర్వాత అక్కడ అదేదో మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు అందరూ వచ్చారు. ఆ గోని అండి, వాడు పడుకున్న గోని ఉంది, వాడు కట్టుకున్న గోని, ఆ గోనిలో 100 నోట్లు, అప్పట్లో 1000 రూపాయలు ఉండేవి కదా, 1000 రూపాయల నోట్లు, దాదాపు 20 లక్షల క్యాష్ ఉంది. ఇంక చుట్టుపక్కల ముష్టివాళ్ళు, గుళ్ళో ఉన్నవాళ్ళు కూడా అందరూ గొల్లును గోలెట్టేశారు. అయ్యి బాబోయ్, ఈ ముష్టి ఇంత డబ్బు ఎంత ఉంటుందని తెలిస్తే ఈ బరకం పట్టుకుపోయేవాళ్ళం అనుకున్నారు. బరకం పట్టుకెళ్ళేవారు, ఆ బరకం పట్టుకెళ్తే నరకానికే పోయేవారు. కానీ మొత్తం మీద 20 లక్షల క్యాషు. వాడి దగ్గర పాస్బుక్లు, ఆంధ్రా బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు, ఓటిగా స్టేట్ బ్యాంకు అన్నింటిలో ఉన్నాయన్నమాట. రామరామ, ఆ రోజుల్లోనే చెప్పింది 2008 నాటికి వాడికి క్యాష్ అయితేనే ఇవైతేనే 50-60 లక్షల పైన ఉన్నాయి. అంటే వాడు కోటీశ్వరుడు, ఎంత డబ్బు 1 రూపాయి ఖర్చు పెట్టలే. ఎప్పుడు వాడు ఏం చేసేవాడు తెలుసా, ఆ గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టి పారేసేవారు, దిష్టి కొబ్బరికాయలు. ఆ ముక్కలే తిని బతికాడు, ఆ అడుక్కున్న ప్రసాదంతో బతికాడు. 1 రూపాయి అనుభవించలేదు, ఎవరికి ఇవ్వలేదు. చివరికి అది గవర్నమెంట్ పాలే వెళ్ళిపోయింది, కూడబెట్టిన సొమ్ము ప్రభుత్వం పాలన్నారు. చివరికి ఏమనిపించాడు వాడు. కాబట్టి ముష్టాడన్నంత మాత్రం చేత వాడి దగ్గర ఏమీ లేదని అనుకోకర్లా. ఎవరి దగ్గర ఎంత సొమ్ము ఉందో మనకు తెలియదు. అందువల్ల ఏమిటంటే, మనం విత్తశాఠ్యము లేకుండా ఏదో రకంగా మనం భగవంతునికి సేవ చెయ్యాలి. ఈ నెల్లాళ్ళు విడిచిపెట్టకూడదు. మనకి తోచినటువంటి పదార్థ నివేదన చేయండి, గారెలు మొదలైనటువంటి పదార్థాలు పెట్టండి. పెట్టి ఆ తర్వాత మనం ప్రసాదక తినాలి. కాబట్టి బెల్లం ముక్క కూడా లేదు అనే ప్రసక్తి లేదు. దానికోసం ఎంత గొడవ చెప్పాను, కనీసం ఓ బెల్లం ముక్కైనా నివేదన చేయమని అడిగిన ఎల్లాళ్ళు. ఓపికంటే నివేదన చేయండి. అవకాశం ఉండి ఏ ఇబ్బంది లేని వాళ్ళు అయితే శ్రావణ శుక్ల చతుర్థి నాడు వ్రతం మొదలు పెడితే మళ్ళీ భాద్రపద శుక్ల చతుర్థి నాడు దాకా విడిచిపెట్టకుండా నల్లాళ్ళు అదే మందిరంలో అదే విఘ్నేశ్వరుడు యొక్క మృత్ప్రతిమని పూజించి, ఆఖరణ ఈ భాద్రపద శుక్ల చతుర్థి అయిపోయాక మరునాడు ఈ విఘ్నేశ్వరుని కదపాలి. చవితి పూజకి ఎలా కదుపుతాం కదా, అలా కదపాలి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాడు. ఇప్పుడు శుక్లపక్ష చతుర్థి, భాద్రపద శుక్ల చతుర్థి మన అదృష్టం బాగుండి ఏ గురువారం వచ్చిందనుకుందాం. మరునాడు విగ్రహం కదపాలంటే శుక్రవారం వస్తే అది కదపకూడదు. శుక్ర మంగళ ఆదివారాల్లో ఈ విగ్రహములను కదపరాదు. ఏం చేయాలప్పుడు, ఏమంటే చవితి బుధవారం వచ్చింది, మరునాడు గురువారం అయితే కదిపేస్తాం. కానీ గురువారం వచ్చింది, ఆ మరునాడు శుక్రవారం అయితే కదపకూడదు. సోమవారం చవితి, మరునాడు మంగళవారం కదపకూడదు. అలాగే శనివారం చవితి, మరునాడు ఆదివారం వస్తే కదపకూడదు. అప్పుడు ఆ రోజుకు కూడా ఉంచి హారతి ఇచ్చి ఏదో బెల్లమో ఏదో మనకు తోచి నైవేద్యం పెట్టి ఆ మరునాడు కదపాలి. అందువల్ల చవితి మరునాడే కదపాలి అనే నియమం ఉన్నప్పటికీ శుక్ర మంగళ భానువారములలో ఉద్వాసన చెప్పకూడదు. ఆ రోజు కూడా ఇంకో రోజు పూజ చేసి ఆ తర్వాత ఈ మట్టి విఘ్నేశ్వరుని కాలువలో కలపాలి లేదా పొలాల్లో పెట్టాలి. అవి ఇవి కూడా పొలము లేదు కాలువ లేకపోతే ఏం చేయాలి, చెట్టు మొదట్లో పెట్టేయాలి. ఈ మండపారాధన బియ్యం అవి ఎవరైనా పురోహితునికి దక్షిణగా ఇచ్చేయాలి. ఇలా ఈ నెల్లాళ్ళు వ్రతం చేస్తే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కోరితే ఇస్తాడు, అందులో ఏమీ సందేహం లేదు, వాడు మహాత్ముడై తీరుతాడు అని ఈ వ్రతం గురించి శివుడు పార్వతికి చెప్పాడు, ఉపదేశించాడు. వెంటనే పార్వతీదేవి కైలాసంలో ఒకనొక ప్రాంతంలో కూర్చుని మట్టితో విఘ్నేశ్వరుని తయారు చేసి ఆయన పూజించింది. కొడుకు కాదు అక్కడ, ఆయన పరమాత్మ, అందుకని పార్వతి పూజించింది. పూజించగానే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై అమ్మా నీకేం కావాలన్నాడు. నేను తెల్లగా ఉన్నప్పుడు మీ నాన్నగారు నన్ను చూసి పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు నేను నల్లగా అయిపోయాను, అందుకని కాళీ నువ్వు నల్లగా ఉన్నావు అని వేళాకోళం చేశాడు ఆయన. ఈ నలుపు పోయి మళ్ళీ నాకు తెలుపు కావాలి అనగానే తథాస్తు అన్నట్ట. అండంతో పార్వతి మళ్ళీ తిరిగి గౌరవర్ణంలోకి వచ్చేసింది, తెల్లగా మారిపోయింది. తిరిగి ఆవిడ పేరు గౌరీ అయ్యింది. కాళిక అన్న పేరుతో నల్లగా మారిపోయిన ఆవిడ గౌరవర్ణంలోకి వచ్చింది. ఈ విధంగా పార్వతీదేవి పోయిన రంగుని తిరిగి పొందింది. అప్పుడు విఘ్నేశ్వరుడు, ఈ రోజు నుంచి నువ్వు ఏ రంగు కావాలంటే ఆ రంగులో జనులకు ప్రత్యక్షమై కోరికలు తీర్చేదవుగాక అని ఆవరం కూడా ఇచ్చాడు. అప్పటి నుంచి ఆవిడ శ్యామల వర్ణంలో శ్యామలగా, కాళీ రూపంలో నల్లగా, గౌరీ రూపంలో తెల్లగా, ఇలా ఏ రూపం కావాలంటే ఆ రూపంలో ఒక్కొక్కప్పుడు పగడాల రంగులు, ఒక్కొక్కప్పుడు ఎర్ర రంగులు, ఒక్కొక్కప్పుడు తెల్ల రంగులు, ఒక్కొక్కప్పుడు గోధుమ వర్ణంలో కూడా ప్రత్యక్షమయ్యేది. అప్పుడు శ్యామలాదేవి అనే ఒక రూపం ఉందనుకోండి, ఆ రూపం ఎలా ఉంటుంది అంటారు, ముదురు పంటలు ఉంటాయి కదా, పొలం కొంచెం కొయ్యడానికి ముందు ఒక రకమైన ముదురు రంగులోకి వస్తుంది. ఆ ముదురు సస్యములు ఏ శ్యామల రంగు వర్ణంలో ఉంటే దాన్నే శ్యామల వర్ణం అంటారు. అది సస్యశ్యామలం అంటే, లేతగా ఉన్నప్పుడు కాదు. అదొక అద్భుతమైన వర్ణం, అదొక వైదూర్య వర్ణం. అథ వైదూర్య వర్ణాని శాద్వలాని వనానిచ. ఈ విధంగా వైదూర్య వర్ణంలో అమ్మవారు ఉంటుంది, ఆవిడని శ్యామలాదేవి అంటారు అన్నమాట. మాత మరకత శ్యామ మాతంగీ మధుశాలిని అని కాళిదాసు వర్ణించింది ఈవిడ అనమాట. మరకత శ్యామ, మరకతమని ఒక మణి ఉంటుంది కదా ఆకుపచ్చ రంగులో, ఆ మరకతమణి ఏ వర్ణములో ఉందో ఆ వర్ణంలో ఉంటుంది ఆవిడ. ఇక్కడ మళ్ళీ మనకు అనుమానం, శ్యామ అనే శబ్దము ఇంకో దానికి కూడా వాడతారు. శ్యామ యౌవన మధ్యస్థ, మంచి నవయౌవనంలో ఉన్న స్త్రీని శ్యామ అనాలి. ఇప్పుడు సీతాదేవిని శ్యామే అని వర్ణించారు అంటే అక్కడ సీతాదేవి ఏమైనా ఆకుపచ్చ రంగులో ఉందనే కాదు, యౌవనంలో ఉన్నది అని అర్థం. నడి యౌవనంలో ఉంటే అంటే 30 ఏళ్ళు ఉన్నటువంటి స్త్రీని శ్యామ అని పిలుస్తారన్నమాట. అది కూడా తెలుసుకోవాలండి, లేకపోతే ప్రమాదం. ఈ మధ్యన ఎవడో శ్యామ అనగానే ఆవిడ ఆకుపచ్చ రంగులో ఉందని చెప్పేసి అడిపించాడు తెలియక. శ్యామ అంటే అక్కడ యౌవన మధ్యస్థ అని అర్థం అనమాట. అది తెలియకపోతే, భాష రాకపోతే ఇటువంటి వాళ్ళు పాఠం చెబితే కొంపలు మునిగిపోతాయి. అమ్మవారు అప్పటి నుంచి నిత్యం మరకత వర్ణంలో ఉండడమే కాకుండా నవయౌవనంలో కూడా ఉండడం మొదలుపెట్టింది. ఆవిడ మధుశాలిని అయ్యింది. మధు అంటే తేనె. ఆవిడ నోట్లోంచి ఎప్పుడు తేనె ఒలుకుతూ ఉంటుంది, తేనె తాగుతుంది, తేనె ప్రసరిస్తున్నట్టుగా ఉంటుంది. ఆవిడ మాట్లాడితే అమృతం కురిసినట్టు ఉంటుందని చెప్పడానికి అలా మాట్లాడారన్నమాట. మధుశాలిని అంటే ఆవిడ ఏదో తేనె తాగుతున్నాను అనే కాదు అక్కడ అర్థం. కొంతమంది మాట్లాడితే చాలా బాగుంటుంది, ఆహ్లాదం కలిగిస్తుంది, అమృతం కురిసినట్టు ఉంటుంది. అటువంటి వాళ్ళని మధుశాలి అని, మగవాళ్ళని, స్త్రీలని మధుశాలిని అంటారు. దిక్మాలాలు కొంతమంది మాట్లాడితే ఎప్పుడు విసుగే, ఇంటికి వస్తే ఎప్పుడు పోతాడు అనిపిస్తుంది అనమాట. రాగానే బుద్ధులు చెప్పడం మొదలెట్టి నానా రకాల కబుర్లు చెప్పి విసిగించేస్తారు. నువ్వు ఇలా ఉండకూడదు, అందరితో మాట్లాడాలి, పోట్లాడకూడదు. వీళ్ళు ఎప్పుడు పోట్లాడతారు, పక్కవాడికి శుద్ధులు చెబుతారు, దాంతో పక్కవాడికి విసుగు కలుగుతుంది. అటువంటి వాళ్ళని ఏమన్నారన్నమాట దిక్కుమాల శాలుగాళ్ళు. కానీ అలా కాకుండా మనం రాగానే మన మాటలు విని అవతల వాళ్ళు ఆనందపడి అమ్మాయి వీడు పదే పదే మన ఇంటికి వస్తే బాగుండురా అనిపించిందా, అప్పుడు స్త్రీ మధుశాలిని, పురుషుడు మధుశాలి అవుతారన్నమాట. ఇది చాలా అవసరం, వాక్ చాతుర్యం ఉండాలి. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కాదరిద్రత. ప్రేమగా మాట్లాడితే సమస్త ప్రాణులు మనకు వశమవుతాయి. కుక్క దగ్గరికి వెళ్ళి ప్రేమగా ఎటామీ అనగా ఏమి అని వచ్చి నాగుతుంది, చీ అని మూతి మీద కొట్టి తిట్టామంటే భౌ అని అరిచి కొరుకుతుంది. కుక్క ఒక్కే మాటలకు లొంగిపోతుంది. అటువంటిది మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మాటలకు లొంగరటండి. సమస్త ప్రాణులు ప్రేమగా మాట్లాడితే వశమవుతాయి. తస్మాత్ కాబట్టి తథైవ కర్తవ్యం, అలాగే చెయ్యి. ఎవరితో అయినా ప్రేమగా మాట్లాడి ఆకట్టుకో, పుల్ల విరిచినట్టు మాట్లాడకు, దాంతో వాడికి మండిపోతుంది. ఎవరైనా ఇంటిరా కానీ, ఏమంటే జయకుమార్ గారు ప్రయాణం బాగా సాగిందా, కాస్త కాఫీ పుచ్చుకుంటారా అంటే ఎంత ఆనందం కలుగుతుంది. వచ్చావా అంటే ఆయన అడిగిపోయి మళ్ళీ ఎందుకు వస్తారు. కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి, ప్రేమగా మాట్లాడి ఆకట్టుకోవాలి. అందుకని అలాగే మాట్లాడు. నీ దగ్గర ఇతరులకు ఇవ్వడానికి డబ్బు లేదనుకుందాం కాసేపు, నువ్వు పేదవాడివే కానీ మాట్లాడగలవు కదా, మగవాడివి కాదు కదా. మాట్లాడే శక్తి ఉన్నప్పుడు మాట అనే ధనాన్ని సద్వినియోగం చేసుకో. వచనే అంటే మాట ఎందు కా దరిద్రత. దారిద్ర్యం ఎక్కడుందిరా నీకు, మాట్లాడడానికి దారిద్ర్యం ఏంటి కర్మ కాకపోతే. కాబట్టి ఎప్పుడు ఇంటికి వచ్చినా అందంగా మాట్లాడు, ప్రేమగా మాట్లాడు, అందరినీ వశం చేసుకో. ఇది చాలా టెక్నిక్. ఈ టెక్నిక్ ఒకటి ఉపయోగించడం వల్లే సీతాదేవి ఎప్పుడూ రాముడు ఆకట్టుకున్నది. రాముడు ఎంతో అలిసిపోయి రాగానే వచ్చావా దిక్మాలాడా అనేది కాదు ఆవిడ. అందుకే సీతాదేవి అన్నారు ఆవిడ. సిగ్గుపడుట కల్గి సింగారమును కల్గి భక్తి కల్గి చాల భయము కల్గి నయము ప్రియము కల్గి నరనాథు చిత్తంబు సీత తనదు వశము చేసికొనియే. సీతాదేవి రాముడు రాగానే సిగ్గుపడేది. భార్య అప్పుడప్పుడైనా సిగ్గు అనే ఒక పదార్థం ఉందిరండి, అది చూపిస్తే భర్తకు ఆనందం కలుగుతట. ఆహా మా ఆవిడ ఎంత సిగ్గుపడిందో అని. ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా సిగ్గు ఎక్కడ ఏడిసింది, సిగ్గు అనే పదార్థం ఎప్పుడో పోయింది, బొగ్గు అయిపోయింది అది. కానీ పూర్వం ఏమిటో పెళ్లి చూపులు ఎంత సిగ్గుపడేవారో. ఎప్పుడు కూడా విశాలక్షి గారు పార్థసారథి గారు వస్తే పురుషుడు సిగ్గుపడుతూ ఉంటే ఆయనకి ఎంత ఆనందం కలుగుతుందండి మరి. అందుకే ఆ దాంపత్యం ఇన్నేళ్ళైనా బాగుంది, వాళ్ళకి 50 ఏళ్ళు అయింది పెళ్ళి అయింది అని మహోత్సవం చేసుకుంటున్నాం. కారణం ఏంటంటే భార్య అప్పుడప్పుడు సిగ్గుపడాలి. ఎప్పుడు సిగ్గుపడితే పనులు అవ్వవు. అందువల్ల సింగారమును కలిగి అలంకారం చేసుకోవాలి. చక్కగా స్నానం చేసుకుని మంచి బట్టలు కట్టుకుని ఘుమఘుమలు ఆడుతూ నగలు పెట్టుకుని భార్య ఎదురొస్తే ఆ భర్త గారికి ఆనందం కలుగుతుంది. కానీ చెమట అలా ఓడిపోతూ దిక్కుమాలను ముక్కుతూ ఆ పుసిగిలు గారుతున్న కళ్ళతో రామరామ దెయ్యంలో వచ్చి వచ్చావా అంటే చచ్చాడై వాడు. కాబట్టి మనకి చక్కగా అలంకారం కూడా చేసుకోవాలి, సువాసనతో ఉండాలి. మన కోసం కాదు, సామాజిక స్పృహ, పక్కవాడు స్నానం చేసి సువాసనతో ఉంటే ఎంత ఆనందం కలుగుతుంది. కాబట్టి సింగారం కూడా ఉండాలి, అలంకారం కూడా ఉండాలి. భర్త మీద భక్తి చూపించాలి. పతి ఏ ప్రత్యక్ష దైవమైన అప్పుడప్పుడు దండం పెడుతుంటే అమ్మా ఆవిడ బంగారు కావిడ అనుకుంటాడు ఆయన, లేదా కావిడ బద్దొచ్చు కూడా ఒటించుకుంటాడు. ఇక తగద వస్తాయి, అంతకంటే లేదు. కాబట్టి అప్పుడప్పుడు భక్తి చూపించాలి, భయం కూడా చూపించాలి. భర్తకు కోపం వచ్చినప్పుడు కొంచెం భయం నటించాలి. ఆ భర్త కోపం అయిపోయాక మళ్ళీ నాలుగు వాదు పర్వాలా రహస్యంగా గదిలో, కానీ కనీసం ఆయన కోపం వచ్చినప్పుడు ఆ కాసేపు నటించు. అయ్యి బాబోయ్ మా ఆయనకు కోపం వచ్చిందండోయ్, బాబోయ్ తిట్టేస్తారండోయ్, కొంతమంది అలా నటిస్తారండోయ్. మా దగ్గరకు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఒక ఆవిడ వస్తుందన్నమాట, వచ్చిందంటే చాలు అమ్మో మా ఆయన తిట్టేస్తారండోయ్ అంటుంది. నిజంగా తిట్టేది లేదు, ఏమీ లేదు, ఈవిడే తర తిడుతుంది. కానీ పబ్లిక్లో భర్త దగ్గర భయపడుతున్నట్టుగా నటిస్తుంది అనమాట. దానివల్ల భర్తకు ఆనందం కలుగుతుంది. ఓహో మా ఆవిడకి నేనంటే భయం కాబోలనుకుని నెత్తి మీద ఎట్టుకు చూస్తాడు. ఇంట్లో ఏం కొట్టిందో మనకేం తెలుసు, అది ఎవడు వీడియో తీడు కదా, సీసీ కెమెరాలు ఉండవు కదా. కాబట్టి భయము ఉండాలి, నయము వినయము చూపించాలి, ప్రియం ప్రేమ ఉండాలి. ఇన్ని లక్షణములతో సీత రాముడిని తన వశం చేసుకుంది. రాముడు ఏకపత్ని వ్రతుడవడానికి మూల కారణం సీత అని పురాణాలు చెప్పాయి. కాబట్టి ఇవన్నీ లక్షణాలతోటి ఎప్పుడూ కూడా తన వశం చేసుకోవాలి. ఈ వశం చేసుకోవాలంటే మాట బాగుండాలి. అందుకని వచనే కా దరిద్రత, మాట్లాడడానికి దారిద్ర్యం ఏమిటి అన్నారు. ఆవిడ అమ్మవారు మధుశాలిని అయ్యింది, విఘ్నేశ్వర వరం పొందింది. విఘ్నేశ్వరుడి దయతో ఇంకా పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడు ఐకవత్యంతో ఉండడం మొదలుపెట్టారు. ఈ కథ అంతా ఎవరు చెప్పారు అది మర్చిపోకూడదు మనం. మహానుభావుడు భృగు మహర్షి గృత్సముధుడికి చెప్పాడు. చెప్పి నువ్వు ఈ గణేశ చతుర్థి వ్రతం నల్లాళ్ళు చేశావంటే ఇక నీ పేరు తిరుగు లేకుండా అయిపోతుంది అన్నాడు. అప్పుడు గృత్సముధుడు ఈ మంత్రానుష్ఠానం తీసుకుని భృగు దగ్గర సరిగ్గా నల్లాళ్ళు పూజ చేసి ఆ తర్వాత గణేశ విగ్రహాన్ని గంగానదిలో కలిపాడో లేదో ఇక అప్పటి నుంచి ఆయన పేరు అందరూ తలుచుకోవడం మొదలుపెట్టారు. అందుకే గృత్సముధుడు అప్పటికీ ఇప్పటికీ జగత్ ప్రసిద్ధికి ఎక్కాడు. ఇదే విషయాన్ని సౌనకాదులకు ఎవరు చెప్పారు, సూతుడు చెప్పాడు.